బంగారం ముద్ద చేతిలో పెట్టినా సమానే. మనమైతే బంగారం చేతిలో పెడితే అయ్యి బాబోయ్ పొంగిపోతాం, మట్టి చేతిలో పెడితే మట్టి కొడతావా అంటావా అనవా. కానీ జ్ఞానులు ఈ రెంటికి అతీతంగా ఉంటారు. అందువల్ల ఈ లోష్ట శబ్దానికి మట్టి ముద్ద అని గుర్తుపెట్టుకోండి. ఆవిడ మట్టి ముద్ద తీసి పెళ్ళ ఆ కాక్కేసి విసిరింది. ఈలోపు బోర్లా పడిపోయింది, కొంగు జారిపోయింది. రాముడు పక్కపక్క నవ్వాడు. మొదట్లో కాకి పొడిస్తే పెద్ద పట్టించుకోలేదు ఆయన, కాకులు కదా అని. ఆ తర్వాత కాకి పక్కకి వెళ్ళిపోయింది. రాముడు నా తొడ మీద పడుకున్నాడు, నిద్రపోయాడు. రాముడు నిద్రపోవడంతో మళ్ళీ వచ్చింది ఆ కాకి. రావడంతో పునరథోత్పత్య విదదోరసమాంభృశం తతసముక్షితో రామో ముక్తైః శోణిత బిందుభిః. మళ్ళీ ఆ కాకి వచ్చింది, మాటి మాటికి నా స్తనం మీద పడవడం మొదలుపెట్టింది. పడవగానే అందులోంచి నెత్తురు వచ్చింది, మాంసం బయటకు వచ్చేసింది, అంతలా పొడి చేసింది మాయిదారి కాకి. అలా పడవటంతో రక్తం బయటకు వచ్చింది. నేను రాముడు నిద్రపోతున్నాడు లేపకూడదని సిగ్గుపడుతూ ఆ కాకిని తోలుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేశాను. అయినా కాకి పారిపోలేదు, మళ్ళీ వచ్చి పడవడం. అది పడవడంతో నాకు గాయం, గాయం నుంచి నెత్తురు. ఒక బిందువు తర్వాత ఒక బిందువు వచ్చి ఆ బిందువులు రాముడి ముఖం మీద వెచ్చగా పడ్డాయి. దాంతో రాముడు ఒక్కసారి ఉరిక్కి పడి లేచాడు. సమాం దృష్ట్వా మహాబాహు వితున్నాం స్తనయోస్తద. స్తనముల నుండి రక్తం కారుతూ ఉండడం, దాని మీద పుండుపడ్డం చూచిన రాముడు ఒక్కసారి ఉలిక్కిపడి లేచి ఆ క్షణమే ఆసీ విషయవక్రుద్ధ, తాచుపాములాగా భయంకరమైన విషము కలిగిన పాములాగా కోపగించాడు, బుసగొట్టాడు అన్నమాట. రాముడికి సాధారణంగా కోపం రాదు, అందులో పక్షుల మీద ఎందుకు కోపం వస్తుంది? కాకి మొదటిసారి పొడిచింది, ఊరుకున్నాడు, అప్పుడు పెద్దగా గాయం కాలేదు కనుక. ఏదో కాసేపు పడుకున్నాక మళ్ళీ కాకి రావడం, పదే పదే పడవడంతో భగ్గుమన్నది ఆయనకి. పళ్ళు పటపట కొరికాడు, ఒక విషసర్పంలా బుస కొట్టాడు. వెంటనే ఏమన్నాడు, కేనతే నాగనాసోరు విక్షతం వై స్తనాంతరం కహ్ క్రీడతి సరోషేణ పంచవక్త్రేణ భోగిన. సీత ఎవరు నీ స్తనాన్ని పదే పదే గాయపరిచింది? ఎవడా దుర్మార్గుడు? 5 తలలు కలిగిన పాముతోటి ఆటలాడుకుంటున్నాడు. పంచముఖ సర్పం అంటే కాల సర్పం అని అర్థం. కాలానికి 5 ముఖాలు ఉంటాయి. 5 ముఖాలతోటి కాలము ఎవడైనా ధ్వంసం చేస్తుంది. 2 సంధ్యలు భూత భవిష్యత్ వర్తమాన కాలములు, ప్రాతసంధ్య సాయం సంధ్య, ఈ 2 పడగలు, భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం, ఈ 5 పడగలతో ఉన్నటువంటి దాన్ని కాలము అంటారు. ఇప్పుడు రాముడు ఏమన్నాడు తెలుసా, సీత నిన్ను పొడిచారు ఎవరో, పొడిచారంటే నాకు కోపం తెప్పించినట్టు. నాకు కోపం వస్తే నేను 5 పడగలు కలిగిన కాలసర్పంలా మారిపోతాను. నిన్ను హింసించడం ద్వారా 5 పడగలు కలిగిన పాముతో ఆడుకుంటున్నాడు ఆ దుర్మార్గుడు. అంటే వాడు పంచత్వం పొందబోతున్నాడు, చావబోతున్నాడు. పంచప్రాణాలు పంచవాయువుల్లో కలిసిపోతాయి. ఎందుకంటే నేను 5 పడగలు కలిగిన కాలసర్పంలాంటివాడు. నిజంగా ఆయన చెప్పనేది నిజమే, భగవంతుడే కాలస్వరూపుడు కదా. అందుకే భగవద్గీతలో కూడా కాలో హి లోక క్షయకృత్ ప్రవృద్ధ, నేనే కాలం అని చెప్పాడు ఆయన. కాలం, కాలపురుషుడు, కాలనాభుడు, కాలదండం, కాలకాలుడు అన్నీ ఆయనే. అందువల్ల వెంటనే 5 తలలు కలిగిన పాముతో ఆడుకుంటున్న ఆ నీచుడు దుర్మార్గుడు ఎవడు సీత అనగా, నిన్ను హింసించిన వాడిని ఈ క్షణమే చంపేస్తాను, నేను యముడి అయిపోతాను అన్నాడు ఆయన. ఇలా అని చుట్టూ చూశాడు. అప్పుడు నేను ఏమి మాట్లాడకుండా ఊరుకున్నాను, మౌనంగా ఉన్నాను. రాముడే పరికించి చూశాడు. ఎదురుగుండా చెట్టు మీద ఎర్రగా రక్తంతో తడిసిన ముక్కుతో ఉన్న కాకి కనపడింది. అంటే ఆ కాకి రక్తం బయటికి తీయటం వల్ల రక్తం ఇంకా ముక్కుకి అంటుకుని ఉంది, అది ఇంకా కొంచెం పచ్చిగా ఉంది, ఆ తడి ఆరలేదు. అలా రక్తంతో తడిసిన ముక్కుతో ఉన్న కాకిని చూడటంతో రాముడు ఒక్కసారి కోపగించాడు, పళ్ళు పటపట కొరికాడు. ఆ సమయంలో పక్కన ధనుస్సు కూడా లేదట. ఏం చేశాడు మరి, ధనుస్సు లేనప్పుడు ఓ దర్భం ఉంది పక్కనే, ఆ దర్భం తీసుకుని బ్రహ్మాస్త్ర మంత్రం చదివి ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేశాడు. సదర్భం సంస్తరాద్గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్ సదీప్తయవ కాలాగ్నిః జజ్వాలాభిముఖో ద్విజం. ఆ క్షణమే ఆ దర్భ ఆయన మంత్రం చదివి విడిచిపెట్టడంతో భగ భగ మంటలతో బ్రహ్మాస్త్రంగా మారిపోయింది. ప్రపంచ ప్రళయ కాలంలో లోకాలని అగ్నిహోత్రుడు తగలబెడతాడు. ఆ తగలబెట్టే అగ్ని 100 సంవత్సరముల పాటు ఈ మొత్తం భూమండలాన్ని చుట్టుముట్టి ఎర్రగా నల్లగా ఆకుపచ్చగా పసుపచ్చగా బూడిద రంగులో ఉండే జ్వాలలతో లేచిపోయి చెట్లని కొండలని గుట్టల్ని ఇళ్ళని పశువుల్ని పక్షుల్ని అన్నిటినీ కాల్చి బూడిద చేస్తాడు. దానికి ప్రళయకాలాగ్ని అని పేరు. ఆ ప్రళయకాలాగ్నికి చూడలేమన్నమాట, దానికి ఇక విరుగుడు లేదు. ఆ అగ్నిహోత్రం 100 ఏళ్ళు మండిపోతున్నట్టు భూమి మీద. అప్పుడు మొత్తం భూమండలం అంతా ఒక నిప్పు ముద్ద, ఎర్రని నిప్పు కణిక అయిపోతుంది. ఆ తర్వాత 1000 ఏళ్ళు ఆకాశం నుంచి వర్షం కురుస్తుంది. ఆ వర్షంతో మొత్తం జల ప్రళయం అయిపోతుంది. అప్పుడు విష్ణువు యోగ నిద్రలో గడిపోతాడు. ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి వస్తుంది. అదిగో ఆ ప్రపంచ ప్రళయకాలాగ్నిలాగా బ్రహ్మాస్త్రం మండిపోతూ కాకి వెంటపడింది. అనుసృష్ట స్తదా కాకో జగామ వివిధాంగతిం. ఆ క్షణమే కాకి వెంట పడగానే ఈ కాకి అప్పుడు అందనమాట, కావు కావు అంది. కావు అంటే రక్షించు అని అర్థం. కాకి తెలియకుండానే రోజు దేవుణ్ణి కావు కావు అంటుంది. మనం కావు దేవా అంటున్నామే, కావు అనేది తెలుగు పదం రాట. అంటే కాకి కూడా తెలుగుది, అసలు రహస్యం. అంచేత మనం కూడా అప్పుడప్పుడు కాకుల్లాగే కావు కావు అంటున్నాం అనమాట. ఇది కావు కావు రక్షించు రక్షించు బాబో అంటూ ఆ బలంగా ఆకాశం అంతా తిరిగింది. త్రాణకామయమం లోకం సర్వం వై విచచారగా. తనను రక్షించుకోవడానికి ఎవడన్నా రక్షించే దిక్కు లేకపోతుందా అనుకుంటూ పాపం లోకాలన్నీ తిరిగింది. ముందుగా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళింది. పిత్ర అంటే తల్లిదండ్రులు అని చెప్పాలి. ఇక్కడ శచీదేవి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ మాత్రం ఒక రహస్యం ఉందన్నమాట. ఈ కాకి మామూలు కాకి కాదు, మనకు అనుమానం రావచ్చు. ఏమిటి రాముడికి ఎంత కోపం వస్తే మాత్రం పిచ్చి కాకి మీద ఇంత బ్రహ్మాస్త్రం వేస్తాడా? అసలు సామెత కూడా కాకి మీద వేశాడు బ్రహ్మాస్త్రం. అది కర్మగాలి. ఈ పిట్టకథలు చెప్పేటటువంటి హరికథల వాళ్ళు కొందరు ఉంటారు సరే, పాపం వాళ్ళకి పెద్దగా తెలియపోవటం వల్ల పిచ్చుకు వచ్చి పొడిచింది, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేశాడని ఎవడో అన్నాడు. అక్కడి నుంచి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని ఒకటి తయారైందనమాట. నిజానికి కాకి మీద బ్రహ్మాస్త్రం, కానీ వాళ్ళ ఎవడన్నా ఈ సామెత వాడదామని అర్థం కాదు. ఆ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అలవాటు అయిపోయిందనమాట. ఓం నమ శివాయ అంటాడు. శివాయ అంటేనే చతుర్థి విభక్తి. మళ్ళీ శివాయ పక్కన విసర్గం ఏమిటి చెప్పండి వాడి మొహం. ఇదిగో ఇలా ఓం నమ శివాయ సిద్ధం నమ అని ఆ శివాయ పక్కన విసర్గ చేర్చినట్టుగా మహాపండితుడు ఎవడో పూజ్యుడు అలాగే ఈ పదాలు కొన్ని మారిపోయాయి. నిజానికి కాకి మీద వేశాడు ఆయన. ఈ కాకి కూడా మామూలు కాకి కాదు, సాధారణమైన కాకి అయితే ఉప్పు ఎగిరిపోదు రాముడు. ఆ కాకి మీద బ్రహ్మాస్త్రం వేయవలసినంత అవసరం వచ్చింది. పూర్వకాలంలో ఇంద్రుడు అహల్య మీద చాలా కాముకుడై ఉన్నాడు. అహల్యను సృష్టించిన కథ మనం ప్రారంభంలో చెప్పుకున్నాం కదా. అహల్య అంటే వాడికి చాలా ఇష్టం. ఈమెను గౌతముడు పెళ్లి చేసుకోగానే ఎప్పటికప్పుడు గౌతముడి దగ్గర నుంచి ఈవిడిని బయటికి తీసుకొచ్చి ఆవిడిని పొందాలనే కోరికతో ఎన్నో పర్యాయములు వీడు రకరకాల వేషాలు వేశాడు. ఒకసారి ఇంద్రుడు ఒక కాకి రూపం ధరించి అర్ధరాత్రి వేళ కావు కావని కూశాడు. ఆ కూత వినగానే తెల్లారిపోయిందని గౌతముడు బయటికి పోతాడని. కానీ గౌతముడు బయటికి పోలేదు. సరికదా, వరి ఇంద్ర కాకి రూపం ధరించి నన్నే బయటికి పంపడానికి కుయుక్తి పన్నావా అని ఇంద్రుణ్ణి వెంటనే నువ్వు కాకి వైపు అని చెప్పించాడు. అక్కడికి ఆయన పని అయిపోయిందనమాట. అప్పటికి లొంగపోవడం వల్లే తర్వాత గౌతముడు తపస్సు కండినప్పుడు రెండోసారి వచ్చి మొత్తం మీద అహల్య జారుడు అయ్యాడు ఇంద్రుడు. మొదట్లో కాకి రూపంలో అంత నాటకం ఆడాట. ఇంద్రుడు అంతటి వాడు కూడా ఒక్కొక్కప్పుడు కాముకుడైపోతే ఇక లోకాన్ని ఎవరు కాపాడతారన్నారు. అందుకే ప్రతి వ్యక్తిలోనూ ఎంతో కొంత బలహీనత ఉంటుందని ఎప్పుడో ఒకప్పుడు అందులోంచి బయటపడటమే జ్ఞానం అంటే. ఇప్పుడు ఇంద్రుడిని ఆయన కాకమాత్రోభవ అని శపించాడు. దాంతో ఇంద్రుడు వణికిపోయాడు. బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ వచ్చి పుత్ర గౌతమ, ఇంద్రుడు 43,20,000 సంవత్సరాలు ఈ ముల్లోకాలని పాలించాలి. ఇది నేను విష్ణువు శివుడు కలిసి తీసుకున్న సంయుక్త నిర్ణయం. ఈ కాల ప్రభావం పోకుండా, అంటే ఈ 43,20,000 సంవత్సరాలు గడవకుండా అతడు పదభ్రష్టుడు అవ్వడం లోకశ్రేయస్సు కాదు. ఎందుకంటే ఫుల్ మెజారిటీ అతనికి ఇచ్చాం పార్లమెంట్లో, వాడిని భ్రష్టుడు చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఈ శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అనగానే ఒక క్షణం ఆలోచించి, ఏమండి శాపం ఇచ్చాను, ఈ శాపం వెనక్కి తీసుకోవడం అంటే అంత కష్టం తేలిక కాదు, ఆలోచిస్తే నీకే ఉపాయం తోడుతుంది అన్నాడు బ్రహ్మ. యోగ వాసిష్ఠంలో వశిష్ఠ రామాయణంలో ఉంటుంది చూడండి. వశిష్ఠ రామాయణంలో అద్భుతమైన కథ ఉంది. దాని పేరు కూడా వశిష్ఠ రామాయణం అని పేరు, అది విశిష్ట రామాయణం. అప్పుడు ఈయన ఆలోచించి బ్రహ్మగారు మళ్ళీ ఉపాయం ఆలోచించమన్నాడు కదా. వేదం ఏమంటోంది, ఆత్మ వై పుత్రనామాసి తండ్రే కొడుకు రూపంలో పుడతాడు అని వేదం చెబుతున్నది. అంటే ఇవాళ మనం అందరం కూడా మన తండ్రికి మారు రూపం. తండ్రి చచ్చిపోయాడు కదండి, తండ్రికి మారు రూపం ఏమిటంటే తండ్రి యొక్క రక్త మాంసముల ద్వారా మనం రేతస్సుగా మరి జన్మించాం. అనగా తండ్రి పాపపుణ్యముల యొక్క భాగస్వాములు మనం. అసలు అంతరార్థం ఏంటంటే ఆత్మావై పుత్రనామాసి అంటే తండ్రి చేసే పాపం పుణ్యం కొడుకు రూపంలో పట్టుకుంటుంది లోకాన్ని, వీణి పట్టుకుంటుంది. అప్పుడప్పుడు మా పిల్లలు మమ్మల్ని తెగ ఏడిపిస్తున్నారు, బాబో ఇవాళ వల్ల కష్టాలు అనుభవిస్తున్నాం, సుఖం లేదనుకుంటున్నామే, అది ఎవరనుకుంటున్నారు, మనం చేసిన పాపమే. అలాగే పిల్లలు మమ్మల్ని నెత్తి మీద పెట్టుకు పూజిస్తున్నారండి, అబ్బా మా అబ్బాయి లాంటి మంచివాడు లేనంటున్నామంటే అది మనం చేసిన పుణ్యం అన్నమాట. అదే నేను ఒకప్పుడు నీలకంఠేశ్వర శతకం రాశాను 1988 చదువుకుంటున్న రోజుల్లో పురాణాలు చెప్పేవాడిని అన్నారుగా. కాశీపాడు అని ఒక ఊరుంది పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం దగ్గర. ఆ తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న ఊళ్ళో నేను మొట్టమొదట బాగా ఎక్కువగా చెప్పాను. అప్పట్లో అక్కడున్న స్వామివారు నీలకంఠేశ్వర స్వామి. ఆ ఊళ్ళో ఒక రాజుగారికి పిల్లలు లేరు, పిల్లలు పుట్టకపోతే పాపం ఆయన ఏం చేయాలో తెలియక ఓ రోజున సాయం సంధ్యా సమయంలో ఆయనకి అంత ఆ మహారాజు గారికి, అప్పట్లో మహారాజులు అనేవారు వాళ్ళు, ఇంకా బ్రిటిష్ వాళ్ళ కాలం కదా అది మరి, అందుకని 5,000 ఎకరాల పొలం ఉంది ఆయనకి. అక్కడ ఆ పొలంలో ఇంటి పెద్ద భవనం, భవనానికి దగ్గరలో పొలం దగ్గర కూర్చున్నాడు ఆయన. ఓ సన్యాసి కనబడ్డాడు సంధ్యా సమయంలో, పిల్లలు లేరని బెంగపెట్టుకుంటున్నావని ఆయన, ఏం బెంగపెట్టుకోకు, ఒక 100 ఎకరాలు చెరువు తవ్వించు నీ పొలంలో, మరొక 100 ఎకరాల్లో నీలకంఠేశ్వర అనే పేరుతో శివాలయం కట్టించు. అంటే 100 ఎకరాల్లో 1 ఎకరమో 2 ఎకరాల్లో ఆలయం కట్టించి మిగతాదంతా దానికి ధార పోసి ఆ తర్వాత నీ కొడుకు పుడతాడని ఒక సన్యాసి చెప్పాడు. అలాగే స్వామిని నమస్కరించేసరికి ఆ స్వామి మాయమైపోయాడు ఆ సన్యాసి. సంధ్యా సమయంలో శివుడే కనపడ్డాడు అనుకుని వెంటనే 100 ఎకరాల చెరువు తవ్వించారు. ఇప్పటికీ ఆ చెరువు ఉందన్నమాట. ఆ చెరువుకి ఎదురుగుండా దాదాపు 2-3 ఎకరాల్లో పొలంలోనే ఆలయం కట్టించి ఇంకో 97 ఎకరాలు 98 ఎకరాలు మిగిలిందిగా 100 అది దానికి ధార పోసేశారు ఆయన. అలా ప్రతిష్ట జరగగానే నీలకంఠేశ్వర ఆలయం అని దానికి పేరు పెట్టారు. ఆవిడ గర్భం ధరించింది. కృష్ణాష్టమి నాడు పుట్టాడు కొడుకు. ప్రతిష్ఠించింది శివుణ్ణి, నీలకంఠేశ్వరుణ్ణి. కృష్ణాష్టమి నాడు కొడుకు పుట్టాడు, నీలకంఠేశ్వరరాజు అని పేరెట్టారు. సరిగ్గా 58 ఏళ్ళు బ్రతికాడు ఆయన. మళ్ళీ కృష్ణాష్టమి నాడు చచ్చిపోయాడు ఆశ్చర్యకరంగా. ఆ ఆలయంలో పురాణం చెప్పినప్పుడల్లా ఈ కథ వింటున్నప్పుడు ఆ చెరువు ఇవన్నీ చూసి నేను నీలకంఠేశ్వర అనే మొగుటంతో ఒక శతకం రాశాను శివుడి మీద అనమాట. అందులో రాశానమాట ఏమని, తన పుణ్యంబును పాపమును జగతి ఆత్మపుత్ర నామాశివై అనువేదోక్తికి సాక్ష్యమై తన కపత్య శ్రేణిగా వచ్చి ఇచ్చును సౌఖ్యంబును దుఃఖము తెలియకి సూక్ష్మంబు పుత్రాళి బాగునకు పొంగునరుండు కీడునకు కృంగును నీలకంఠేశ్వర. తన పుణ్యం తన పాపం ఆత్మావై పుత్రనామాసి అనే వేద ప్రకారంగా భూలోకంలో తనకి కొడుకుల రూపంలో వస్తుంది, వచ్చి సుఖమిస్తుంది. పుణ్యం చేశామా మంచి కొడుకు పుడతాడు, ఆనందపెడతాడు తండ్రిని. పాపం చేశామా వాడు ఏడిపించేస్తాడు, ఇక మామూలు ఏడిపింపు కాదు, బాబోయ్ దుఃఖం ఇస్తాడు. అందువల్ల పుణ్యపాపములే పుత్ర రూపంలో వచ్చి సుఖదుఃఖాలు ఇస్తాయి. మళ్ళీ కొడుక్కి కూతురికి చల్లదు ఇది. కేవలం పుత్రుడి విషయంలోనే చెప్పారు, ఆత్మావై పుత్రనామాసి అన్నారు కానీ పుత్రికా నామాసి అనలేదు. అందువల్ల కూతుళ్ళు ఉన్నవాళ్ళు హాయిగా నిశ్చలంగా ఊపిరి పీల్చుకోండి. ఈ పుణ్యపాపములు కేవలం పుత్రుడి వరకే. ఇది తెలియక పుత్రుడు పైకొస్తే ఇది నా ఘనత, మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. పుత్రుడు పాడైపోతే పక్కవాళ్ళని తిడుతున్నారు. ఈ రెండూ దండగా. అందుకని నిత్యం వీలున్నంత వరకు సంతాన ప్రాప్తి కోసం పుణ్యమే చెయ్యాలి అని శాస్త్రం అన్నమాట. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు గౌతముడు, తండ్రే కొడుకు రూపంలో పుడతాడు. అంటే తండ్రి యొక్క పుణ్యం కొడుకే, పాపము కొడుకే. ఇప్పుడు నీ పాపం నీ కొడుకు అనుభవించుగాక, రాముడి చేతిలో చావు దెబ్బలు తినేదాకా నీ కుమారుడు కాకి రూపంలో విహరించుగాక. ఒకనొకప్పుడు రామచంద్ర ప్రభు బ్రహ్మాస్త్రం వేస్తాడు, దాంతో వాడు అన్ని లోకాలు తిరుగుతాడు, రాముడి దగ్గర శిక్ష పొందాక ఆ క్షణమే వాడికి విముక్తి కలుగుగాక అని గౌతమ మహర్షి శాపానికి విముక్తి ఇచ్చాడు. వెంటనే ఏమైందనమాట, పాపం ఇంద్రుడికి వచ్చిన శాపం వాళ్ళ అబ్బాయి అనుభవించాడు. ఆస్తి ఒకటే కాదు మరి వీలునామాలు, ఇవి కూడా అనుభవించాల్సిందే. కేవలం నాన్న డాక్యుమెంట్లో నా పేరు మీద వీలునామా రాయండి అంటే వీలునామాతో పాటు వీలున్నవన్నీ కూడా రాసిస్తాడు ఆయన. ఇప్పుడు ఇంద్రుడు గారు ఈ ఆస్తి ఇచ్చాడు. అప్పటి నుంచే ఇంద్రుడి పుత్రుడు జయంతుడు అనేవాడు ఈ కాకిగా మారిపోయాడు. వాడు ఇక్కడ తిరిగాడు. ఇది ఒక్క రాముడికి తెలియక కాదు, అందుకనే ఆయన అంత బ్రహ్మాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది. వాడు కాబట్టే వాడికి శాపవిముక్తి కలిగించాలి కాబట్టి ఆ దెబ్బతో వాడు పిత్ర తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న బాబోయ్ సీతాదేవిని ఏడిపించాను, రామచంద్రుడు అస్త్రం వేశాడు రక్షించమంటే వాడు యగాదిగా చూసి మా బతుక్కి మమ్మల్ని మేమే రక్షించుకోలేకపోతున్నాం, రావణాసురుడు వస్తే హడిరిపోయి రాముడి దగ్గరికి వెళ్ళి శరణు వేయడాము, మేము నిన్నెక్కడ రక్షిస్తాం, అది రామబాణం మా వల్ల కాదన్నారు. వెంటనే ఆయన ఏం చేశాడు, పరిత్యక్త కన్న తల్లిదండ్రులు కూడా సలహా కూడా ఇవ్వలేదు, కనీసం రాముడి దగ్గరికి వెళ్ళమని కూడా అని తెలిసినండి ఆయన, మేమేం చేయలేమని చేతులు ఎత్తేశారు. అప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళాడు, సురైశ్చ తక్కిన దేవతల దగ్గరికి వెళ్ళాడు. దేవతలారా, యమ ఓ మహాత్మా, నైరుతి, పింగళ, అగ్నిదేవ, వరుణదేవ, వాయుదేవ, ఈశాన, కుబేర, రక్షించండి అన్నాడు. మేము రక్షించలేమన్నారు. అక్కడి నుంచి తక్కిన దేవతల్ని మరుద్గణాదులను అందరినీ అడిగాడు, వాళ్ళు ఒప్పుకోలేదు. సమహర్షిభి మహర్షుల దగ్గరికి వెళ్ళాడు, బృహస్పతి లాంటి వాళ్ళ దగ్గరికి. ఎవరు కూడా ఆలోచించి నీ దారి నువ్వు చూసుకో అన్నారు. వీళ్ళు ఆలోచించి ఎందుకు పొమ్మన్నారో తెలుసా, ఇప్పుడు వీళ్ళు ఒకవేళ పొరపాటు ఏ రాముడి దగ్గరకో మనమే వెళ్ళి రక్షించవయ్యా అంటే రక్షిస్తాడు రాముడు, కానీ రాముణ్ణి శరణు వేడితే కానీ వీడి పాపం పోదు. మధ్యలో మనం ఎందుకు కలగ చేసుకోవటం, వీడి పాటలేవో వీడే పడాలి. ఇవాళ మనం తాత్కాలికంగా క్షమించినా ఈ బుద్ధి విడిచిపెట్టకపోతే ఎప్పుడైనా ప్రమాదమే. అందుకే ఎవరికి వాళ్ళు ఓ రామబాణం దగ్గరికి అన్నారు. ఈ విధంగా వాడు సమస్తలోకాలు తిరిగి చివరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. ఏకంగా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవ నువ్వైనా రక్షించవా అంటే బ్రహ్మ చిరునవ్వు నవ్వి, ఒరే ఆ బాణం వేసింది ఎవరు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్ర ప్రభు, ఆయన బాణం నుంచి ఆయన తప్ప ఎవరూ రక్షించలేరు, నేను కాదు కదా ఈ చరాచర జగత్తులో ఇంక నువ్వు ఏ లోకానికి వెళ్ళినా నిన్ను రక్షిస్తామని ఒక్కడ అనడు, వెళ్ళు మళ్ళీ ఆయన్నే పట్టుకో అన్నట్ట. నర్మలత్వ లోకేషు తమేవ శరణం గత సతం నిపతితం భూమౌ శరణ్యక శరణాగతం. చివరికి తిరిగి ఎక్కడ శాంతి లేక సౌఖ్యం లభించక తన మరణం నుంచి తనను రక్షించుకునే ఉపాయం తెలియక ఆయన మూడు లోకాలు తిరిగి రాముడి కాళ్ళ దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు, భూమి మీదకి వచ్చి, మహాత్మా రక్షించు బాబోయ్, నీ బాణం నన్ను చంపుతోందని. ఇక్కడే ఇంకొక అంతరార్థం కూడా, అసలు రామబాణం వేస్తే ఎంతసేపు అవుతుందా, ఎవడ మీదకన్నా వేస్తే క్షణంలో చచ్చిపోతాడు వాడు. అంటే రాముడికి అతన్ని చంపడం కాదు ఉద్దేశ్యం, భయపెట్టి ధర్మం చెప్పడం, అనుగ్రహించడం. అనుగ్రహించడానికి బ్రహ్మాస్త్రం వేశాడు ఆయన. లేకపోతే మీరు ఆలోచించండి, ఈయన దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళాడు, అక్కడ నుంచి వీడు మళ్ళీ బయటకు వచ్చేదాకా అస్త్రం బయట వీడి కోసం కాసు కూర్చున్నది కానీ వీడు చంపిందా, వీడు అందరి దగ్గరికి వెళ్ళి రక్షించమంటుంటే అది బెదిరిస్తోంది తప్ప మహట వరసకు కూడా ఎక్కడ చంపలేదు, కేవలం బెదిరిస్తుంది అన్నమాట. ఒక ఊళ్ళో నేను చదువుకునేవాడిని చిన్నప్పుడు, ఉంగుటూరని. ఆ ఊళ్ళో ఒక అమ్మాయి అస్మానును నన్ను నేను చచ్చిపోతాననేది. చచ్చిపోకే బాబోయ్, నువ్వు చచ్చిపోకపోతే ఉత్తుత్తి బెదిరింపు అనమాట. రోజు బెదిరిస్తూ ఉంటే ఆయన అడిగిపోయేవాడు, మేము చూసేవాడు అన్నాడు. పక్కన నుయ్యి ఉండేది వాడికి, పెద్ద నుయ్యి. రోజు అక్కడికి రావడం, నన్ను దూకేస్తున్నాను. నీకు పుణ్యం ఉంటుందే బాబు, నీకు పుణ్యం ఉంటుంది బాబు, ఆ తాడేపల్లి కూడా సినిమాకి పంపిస్తానే, మంచి పెళ్లి చేస్తానని బతిమాలేవాడు. ఒక 5-6 నెలల బెదిరించిందండి. ఓసారి ఏమొచ్చిందో ఆయనకి ఒళ్ళు మడిపోయింది, కర్రొచ్చుకొచ్చి ఏమే దిక్కుమాలిందనా, రోజు దూకుతానంట, దూకుతా చంపేస్తాను, దూకే దూకుని కర్రొచ్చు కొట్టాడు అని. ఆవిడ అడిగిపోయిన అమ్మాయి, నాన్న ఇంకెప్పుడు నేను దూకుతానన్న ఆయనో, నేను దూకని ఆయనో, దెబ్బకి దెయ్యం దిగుతున్నట్టు ఇదనమాట. కాబట్టి మరీ అస్తమాటు బెదిరిస్తే దూకమనండి ఈసారి, ఇంకా దెబ్బకి మళ్ళీ బెదిరించారనమాట. అలాగా ఈ బ్రహ్మాస్త్రం కాసేపు ఉడికే అలా బెదిరించింది తప్ప లేకపోతే రామబాణం ఏమిటండి ఇంతసేపు ఆగాల. వీడిని రక్షించడమే ఉద్దేశ్యం రాముడికి, వాడికి గుణపాఠం చెప్పడమే ఉద్దేశ్యం. అందుకని అతడు కాళ్ళ మీద పడగానే వధార్హమపి కాపుత్సహ కృపయా పర్యపాలయత్తు, వాడు వధార్హుడు అంటే చంపడానికి అర్హుడు. సీతాదేవి స్తనాన్ని చీల్చి చెండాడినటువంటి వాడు చంపటానికే అర్హుడు, వాడిని చంపి తీరాలి. అయినా కాపాడాడు ఆయన, ఎందుకని అంటే ఎవడైనా నేను నీవాడినట్టే చాలు. సకృదేవ ఇది మాత్రం అనుక్షణం గుర్తుపెట్టుకోండి. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యః తదామ్యేతత్వ్రతం మమ. రామాయణం చెబుతున్నప్పుడు అనుక్షణము ఈ శ్లోకం గుర్తు తెచ్చుకోవాలి. ఎవడైనా ఒకసారి రామ నేను నీ వాడిని రక్షించు బాబోయని పాదాల మీద పడితే వాడు ఎవడైనా వాడికి అభయం ఇస్తాను, చంపడానికి తగిన పాపము చేసిన వాడినైనా రక్షిస్తానన్నాడు ఆయన. అది ఆయన నియమం అన్నమాట, అందుకే రక్షించేశాడు. ఏమండి కాకులు పొడుచుకు తింటాయి కదా, అది వాటి వృత్తి ధర్మం కదా అంటే ద్వాపర యుగం వరకు కాకులు బ్రతికి ఉన్న ఏ జంతువుని తినలేదు. మీరు చూడండి కావాలంటే ఎక్కడైనా మనుస్మృతిలో వాటిల్లో ఆ విషయాలు చెప్పారు. ఇప్పుడు కలియుగం మహాపాపాలకు నిలయం కాబట్టి బతుకున్న ఎలకల్ని పీక్కు తినడానికి కాకులు ఎడుతున్నాయేమో తెలియదు, కానీ బతుకున్న జంతువుల్ని పొరపాటున కాకులు తినేవి కదట. మర్రి పళ్ళ మీద బతికాయి, తర్వాత చచ్చిపోయి కుళ్ళిపోతున్న శవాల్ని మాత్రమే కాకులు తినేవి. గ్రద్దలైతేనే బతుకున్న వాటిని పట్టుకుపోతాయి, కానీ పొరపాటున కూడా కృత త్రేత ద్వాపర యుగములలో కాకులు బ్రతుకున్న వాటిని ముట్టుకోలేదు. ధర్మరాజు మహాభాగవతంలో అంటాడు, ఎప్పుడు బ్రతికున్న జంతువుల్ని తినని కాకులు బతికున్న జంతువుల్ని పీక్కు తినడం మొదలెడుతున్నాయి అంటే కలియుగం వచ్చింది అంటాడు. కలియుగం వచ్చేసింది, ఇంకా మనం ఉండకూడదు, స్వర్గారోహణానికి వెళ్ళిపోదాం. ఎందుకంటే దేవతా విగ్రహాల గిట చెమట పట్టడం మొదలెట్టిందిట. విగ్రహాలను ఏం చేస్తాం, సాయంత్రం తలుపులు మూసేస్తాం, హారతి ఇచ్చి ఆఖరణ శివాలయంలో చక్కగా అభిషేకం చేసి అందంగా విభూతి పెట్టి అర్చకస్వామి అలంకరించి ఆ తర్వాత రాత్రికి తలుపు వేసేస్తున్నారా లేదా? నవగ్రహాలయానికి అర్చన అయిపోయింది శని త్రయోదశి, అంత అలంకారం అయ్యాక మళ్ళీ రాత్రి మూసేస్తున్నావా లేదా? అమ్మవారు బుజ్జి శారదామాత అందంగా తెల్లగా రంగుతో ఉండి మంచి వస్త్రాలు అలంకరించుకుని హాయిగా పూజ చేయించుకుని రాత్రికి మళ్ళీ తలుపు వేయించుకుంటుందా లేదా? ఆఖరికి శంకరాచార్యులు వారు తలుపు వేయించుకుంటారా లేదా? ఆంజనేయుడు రాముడు అందరూ రాత్రికి ఎవరైనా మనం పడుకునేటప్పుడు తలుపు వేసుకున్నట్టుగా వాడు కూడా తలుపు వేసుకుని ఏకాంతంగా శయనిస్తారు. ఆ శయనించినప్పుడు మనలాంటి వాళ్ళకైతే కరెంటు పోతే పొరపాటున చెమట్లు పట్టేస్తాయి. ఇవి కరెంటు పోకపోయినా ఇప్పుడు కూడా పుడుతున్నాయిలండి, ఇంత ఏసీలో కూడా. ఇది మానవ లక్షణం. కానీ విగ్రహాలకి చెమట పట్టకూడదు. ద్వాపర యుగంలో ధర్మరాజు గారికి అవతారం సమాప్తం చేసే ముందు దేవతాలయంబుల విగ్రహంబులు ఒక్కకు తట్టుకొనలేక చెమట పట్టి ఆ విగ్రహాలు ఒక్కకి తట్టుకోలేక చెమట పట్టి బాబోయ్ విముక్తి చెయ్యండి అంటున్నాయిట. అది మహాదుర్భర స్థితి. ఎప్పుడైనా ప్రళయం వస్తుంది అని సూచన అది. ఎక్కువ మంది జన నష్టం వచ్చే ముందు అలాంటి దరిద్రాలు కొట్టుకుంటాయి. మీరు ఎప్పుడైనా చూడండి పొరపాటున ఆలయంలో విగ్రహానికి ఇంత చెమట పట్టిందంటే ఎక్కడో భూకంపం వస్తోంది, సముద్రం పొంగుతోంది, అగ్ని ప్రమాదం వస్తుందని అర్థం. విగ్రహాలలోంచి చెమట పట్టడమే కాకుండా తరచుగా వస్త్రాలు జారిపోతూ ఉంటే విగ్రహాలకి అది కూడా లోకానికి నష్టం అని చెప్పారు. ఇవన్నీ కూడా భాగవతాదుల్లో భవిష్య పురాణాల్లో చెప్పారు, అవి జరగకూడదు. కలియుగం అంటే ఏమిటంటే కాకులు బ్రతికున్న వాళ్ళని చీల్చి చెండాడటం మొదలెడతాయి. అలా చెండాడటం మొదలెట్టేయంటే ఘోర కలియుగం ప్రారంభమవుతున్నది అని అర్థం అన్నమాట. ఆ రోజులలో బతుకున్న వాటిని పీక్కు తినలేదు ఏకాకి కూడా, ఒక్క వీడే పాపాత్ముడు కనుక పని చేశాడు. అందుకని రాముడు అంత బాణం వేశాడు తప్ప నిజంగా కాకి మీద కోపంతో కాదు. కాకి ధర్మాన్ని కూడా, కాక ధర్మాన్ని విడిచిపెట్టావు నువ్వు అని వేశాడు. కాబట్టి వాడు వధార్హుడు అయినా ఆయన క్షమించేశాడు. వెంటనే నాయన ఇలా రా అన్నాడు. విషణ్ణ వదనుడై ఏడుస్తూ శాంతి లేక గిలగిల్లాడుతున్న కాకిని క్షమించి, నాయన నేను నిన్ను చంపను కానీ నా బ్రహ్మాస్త్రం అమోఘం అంటే వ్యర్థం అవ్వకూడదు, దాన్ని నేను నీ మీద వేశాను. ఇప్పుడు నిన్ను చంపకుండా బ్రహ్మాస్త్రం వెనక్కి వచ్చిందనుకో, అప్పుడు బ్రహ్మాస్త్రం వ్యర్థమైపోయినట్టు అవుతుంది. బ్రహ్మాస్త్రం వేశామంటే అవతల వాడిని చంపాలి. చంపడానికి కుదరవదు అనుకున్నప్పుడు, నేను వాడిని రక్షించాలనుకున్నప్పుడు వాడి శరీరములో ఏదో ఒక అవయవమైనా ఇవ్వాలి. నువ్వు ఎలాగో నా కాళ్ళ మీద పడ్డావు, నిన్ను చంపను. చంపకుండా బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోకూడదు. అవయవాలు తీసేయడం కూడా చంపడంతో సమానం. ఏది, నీ శరీరంలో ఏదో ఒక అవయవాన్ని, ఒక అంగాన్ని ఈ అస్త్రానికి ఇచ్చేసేయి, అప్పుడు నువ్వు బతుకుతావు అన్నాడు. నీ ఇష్టం, కాలో కన్నో చెవో ముక్కో ఏకో రెక్కో ఏదో ఒకటి వదిలి అనగానే వాడు ఆలోచించాడు. రెక్కల్లో ఒకటి లేకపోయినా ఎగరలేడు, కాళ్ళు పోతే కొమ్మల మీద వాలడం కష్టం, ముక్కు పోతే డొక్కై చచ్చిపోతాడు, తినడానికి ఏముండదు. అందుకని ఏ మిగిలిందల్లా ఈ కళ్ళల్లో ఒక కన్ను తీసేసుకో అన్నాడు. అప్పుడు రాముడు బ్రహ్మాస్త్రం వెళ్ళి హినస్తు దక్షిణాక్షిత్య త్వచ్చరయిత్యత సోబ్రవీత్, తండ్రి ఈ కుడికన్ను తీసుకో అన్నట్టు పైగా. వెంటనే ఈ బ్రహ్మాస్త్రానికి ఎడమ ఇవ్వకూడదండి, బ్రహ్మాస్త్రానికి ఎప్పుడు ఎడమ వైపు అవయవాలు ఇవ్వడం కూడా పాపం, అందుకని కుడికన్ను తీసుకోమనగానే అస్త్రం లోపలికెళ్ళి గుడ్డును తోడేసి వెళ్ళిపోయింది. ఎక్కడ కన్ను పోతూ ఉంటే అంత బాధ లేదట, ఎంత గొప్ప ఆపరేషన్ అది, మత్తు మందు లేకుండా ఎక్కడా కూడా. లోకల్ ఎనస్థీషియాలు ఇస్తారు కదా, ఆ ఎనస్థీషియా లేకుండా బ్రహ్మాస్త్రం ఆ కన్ను తీసేసింది. అప్పటి నుంచి తతస్తస్యాక్షికాకస్య హినస్తిస్మ సదక్షిణం, ఆ రోజు నుంచి కాకి కుడికలు పోయి ఏకామక్షీతి విస్తృతం, ఏకాక్షిగా పిలువబడింది. ఇక్కడే ఉంది ఒక కిటుకు. వాసిష్ఠ రామాయణంలో అన్నారు ఏమని, రాముడికి జాలి ఎక్కువ, కన్ను పోయాక కాకి దీనంగా చూసింది. ఎందుకో తెలుసా, ఈ కాకి కన్ను పోగానే మొత్తం కాకుల జాతి అన్నిటికీ కళ్ళు పోయి, ఆ వంశానికి రాజైన వాడు తప్పు చేస్తే వాడికి వేసే శిక్ష జాతి జాతి మొత్తానికి వెళ్ళిపోయింది పాపం. ఎలా అయితే తాచుపాము యొక్క పడగ మీద రా కృష్ణుడు నృత్యం చేయగానే పాము పడగ మీద కృష్ణపాదాలు ఉండిపోయాయో ప్రతి పాముకి, అలాగే మొత్తం కాకులన్నిటికీ కుడికలు పోయింది. అందుకని దీనంగా చూసింది రాముడి కేసు. రాముడు జాలిపడి, కాకి నీ పాపం వల్ల నీతో పాటు నీ జాతి మొత్తానికి కుడికన్ను పోయింది, యావజ్జీవితం అవన్నీ తిట్టుకుంటూ ఉంటాయి నిన్ను, కాకి బతికున్నంతకాలం చిచ్చి మా వంశంలో ఆ ఇంద్రుడు కొడుకు పుట్టాడు దరిద్రుడు, వాడి వల్ల మేము ఒంటి కంటితో తిరుగుతున్నాం అని రోజుకోసారి నిన్ను తిట్టుకుంటారు, ఆ తిట్ల అవసరం లేకుండా నిన్ను అనుగ్రహిస్తున్నాను అని జాలిగా ఆయన ఏం చేశాడు, ఓ కాకి ఈ రోజు నుంచి నీకు కుడికన్ను పోయినా కుడికన్ను పోకుండా వరమిస్తున్నాను. ఎలాగా, నువ్వు ఇలా చూసావనుకో ఈ కన్ను కనపడకుండా దృష్టి కుడికన్నుకే వస్తుంది, నువ్వు ఎడమ వైపు చూస్తే అప్పుడు ఎడమ కన్ను కనపడుతుంది కుడికన్ను కనపడదు, నువ్వు ఏ వైపు చూస్తే ఆ ఒక్క వైపు ఆ ఒక్క కన్నే కనపడుతుంది, రెండో వైపు కన్ను మాత్రం కనపడకుండా ఉంటుంది. ఈ విధంగా ఒంటి కంటితో ఉండి కూడా నువ్వు సుఖపడతావు, ఎందుకని ఎటు చూస్తే కనపడుతుంది కనుక అని వరమిచ్చాడు. అందుకే కాకి ఎప్పుడైనా చూసారా, ఇలా చూసిందంటే ఇటు కనపడదు, ఇటు చూసిందంటే ఇటు కనపడదు. అందుకే ఎవడన్నా ఇలా చూశాడంటే కాకి చూపు అంటారు, అదో దరిద్రపు చూపు అనమాట. అందుకని మనం ఎప్పుడు కూడా కాకి చూపు అని చూడకూడదు. కాకి చూపు, కాకి కడగంటి చూపు అని రెండు ఉన్నాయి. కాకి చూపు అంటే ఇలా చూడటం అనమాట, ఈ కన్ను మూసి. ఇక కడగంటి చూపు అంటే ఏమిటో తెలుసా, ఏదైనా కనబడకపోతే అని చూడటం. ఈ కళ్ళతోటి ఇలా పెట్టి చూస్తారు చూసారు చాలా మంది అప్పుడప్పుడు ఇలాగా, అది కాకి కడగంటి చూపు, అది మరీ దరిద్రం. అందుకనే కళ్ళతోటి బాగా పెట్టుకుని చూడండి, లేదా తీసి చూడండి పర్వాలేదు. ఈ కాకి కడగంటు చూపుపై రాకముందా, ఈ చూపు రాకుండా కాశీ వెళ్ళమంటాడు కాశీఖండంలో, అద్భుతమైన మాట అన్నమాట శ్రీనాథుడు మహాకవి. ఈ విధంగా మొత్తం మీద కాకుల్ని ఆయన రక్షించాడు. ఇప్పుడు ఏమంటుంది ఆవిడ, ఆనాడు మత్కృతే కాక మాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితం కస్మాద్యోమాహరత్వత్తక్షమసేతం మహీపతే. ఆంజనేయ, నువ్వు వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళు, వెళ్ళిన తర్వాత నేను చెప్పి నీ కథ అంతా చెప్పు, చెప్పి ఆఖరిని ఏమంటావు, రామా నా కోసం ఒక కాకి మీదే బ్రహ్మాస్త్రం వేసిన వాడివి, ఇవాడు ఈ రావణాసురుడు ఎంతకాలం నుంచి నన్ను పట్టి పీడిస్తూ ఉంటే వాడి మీద బ్రహ్మాస్త్రం కాదు కదా, పూచిపుల్ల కూడా వేయకుండా ఎందుకు ఊరుకున్నావు, అసలు నీకు మనస్సు ఎలా ఒప్పింది అని నేను నిలదీసి అడిగానని అడుగు. ఆ రాముడికి నమస్కరించి ఆనాడు కాకి పారిపోయింది, కానీ ఈ దుర్మార్గుడు అలా ఎక్కడికి పారిపోకుండా వీడిని సర్వనాశనం చెయ్యాలని నేను చెప్పానని చెప్పు. నన్ను ఎలా ఉపేక్షించాడయ్యా రాముడు, శరణు శరణు అన్న వాళ్ళని అందరినీ రక్షించి ఆయన ఈ ఇల్లాలని ప్రేమతో చూసుకునేటటువంటి తన పత్నిని ఎలా ఉపేక్షించాడు అని పరిపరి విధాలుగా అనగానే, అప్పుడు హనుమంతుడు సీతాదేవిని వాదార్చి, అమ్మా ఎందుకు ఇంత బాధపడతావు, రాముడికి నువ్వు ఉన్నట్టు ఇక్కడ తెలిస్తే కదా, మాట వరసకు కూడా నువ్వు ఇక్కడ ఉన్నావని ఆయనకి తెలియదు, అందువల్లే ఆయన ఇంతకాలం ఉపేక్షించాడు, ఇప్పుడు నేను వెడతాను అక్కడికి, వెళ్ళి ఈ విషయం చెప్పగానే ఆ మహానుభావుడు వస్తాడు, వచ్చి ఈ రావణుని అంతం చూస్తాడు. అన్నిటికంటే నువ్వు చెప్పిన మాట నాకు చాలా నచ్చింది, ఎన్ని ఉపాయములున్నా ఆ ఉపాయములన్నీ వద్దు, రాముడు ఇక్కడికి వచ్చి నన్ను రక్షించడమే ఉపాయం అన్నావు, ఇదమ్మా నీ శరణాగతిని సూచిస్తోంది, నువ్వు ఇంత బాగా రాముణ్ణే నమ్మావని రాముణ్ణే శరణు కోరుతున్నావని చెబుతున్నాను అన్నాడు. ఇక్కడ గొప్ప ముక్కందండి ఆవిడ, నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా ఆలోచనలన్నీ నాకు అనవసరం, రాముణ్ణి ఇక్కడికి తీసుకురా, అదొక్కటే నాకు నచ్చిన ఉపాయం,
దగ్గర ఉపాయాలన్నీ పక్కన పెట్టమన్నది. దీనికే సర్వస్య శరణాగతి అని పేరు అన్నవాడు. చాలా అద్భుతమైనటువంటి భక్తిగా దీన్ని గోవిందరాజీలు వారు చెప్పారు. సీతాదేవి పలికిన ఈ ఒక్క ముక్క ద్వారా ఒక జీవుడు భగవంతుడి మీద పూర్తిగా భారం వేసి, భగవంతుడు తప్ప మధ్యలో పురుషులు ఎవరూ తనను రక్షించకూడదని కోరాలట. మధ్యలో మీడియేటర్లను ఆశ్రయించకూడదు, పూర్తిగా ఆయనే పట్టుకోవాలి. ఏది సంపూర్ణముగా ఆయన్ని పొందాలనుకుంటే చిన్న చితక కోరికలు కాదుగా సీతకి. సీత శాశ్వతంగా రాముడి సమాగమం కావాలి, దానికి ఏమని పేరు? మోక్షం అని పేరు. మోక్షం కావాలంటే భగవంతుడే తప్ప ఇక మధ్యలో చిన్న చిన్న కోరికల కోసం తక్కిన వాళ్ళని ఆశ్రయించకూడదు. ఇది సగుణ పరబ్రహ్మము యొక్క గొప్పతనాన్ని చాటుతోంది అన్నారు. చాలామందికి తెలియక రాముడు 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 అంటుంది ఆవిడ, ఆవిడ ఆత్మధ్యానం చేయొచ్చు కదా అని అన్నారట కొందరు అప్పట్లో కూడా. అవన్నీ భ్రమలు. భగవంతుణ్ణి నిర్గుణ పరబ్రహ్మగా కొలవడం చాలా కష్టం. అంతటా ఉన్నాడు, ఉన్నవాడిని నువ్వు ఎలా చూస్తావు అసలు? అదే ఎదురుగుండా భగవంతుడు ఒక రూపంలో ఉంటే ఆయన్ని శరణాగతి పొందితే తొందరగా మోక్షం పొందుతాం. లీలాసుకులు వారు అందుకే ఏమన్నారు, కృష్ణ నేను సుకుణ్ణి, అంతటా ఉన్నవని గ్రహించిన వాణ్ణి, అవధూతని, అయినా నాకు అవధూతగా ఇష్టం లేదు. యమునా నదీ తీరంలో గోపికలతో నువ్వు రాసక్రీడలాడుతున్న దృశ్యం కనబడుతూ ఉంటే ఆ దృశ్యమే చూడాలన్నది. గోపికల భక్తి కంటే గొప్ప భక్తి లేదు. సగుణ రూపం ఎదురుగుండా చూచి ఆ రూపాన్ని నమ్మి శరణాగతి పొంది కాళ్ళు పట్టుకోవటంలో ఉన్న తాదాత్మ్యం ఇంకెక్కడా లేదంటాడండి ఆయన. ఎంత బాగా అంటాడో తెలిసిన. అలాగే తులసీదాస్ గారు కూడా ఎవరిని చెప్పినా రాముడు అలా కోదండం పట్టుకుని నిలబడితేనే నాకు సంతృప్తి అంటాడు. గీత గోవిందంలో కూడా ఎంత అద్భుతంగా చెప్పాడండి మహాత్ముడు ఆయన. భక్త జయదేవుడు గీత గోవిందం రాసి అష్టపదుల్లో అంటాడనమాట, నేనన్నీ విడిచిపెట్టి నిన్నే పొందాలని రాధ అనుకుంటున్నది. ఓ రాధ నువ్వు ఆలస్యం చేయకు, ఆ కృష్ణుడిని పొందు, కృష్ణ నువ్వు ఆలస్యం చేయకుంటాడు అంటాడు. నకు రుణితం విని గమన విలంబన, నకు రుణితం విని గమన విలంబన, మనుసరతం హృదయేశం ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి ధీర సమీరే. ఎంత అందమైన మాట. నకురు నితం విని, ఓ సుందరి రాధ పొరపాటు కూడా గమన విలంబనం నకురు, ఆలస్యం చెయ్యకు. పరమాత్ముణ్ణి ఎదురుగుండా దివ్యమంగళ విగ్రహంతో నీలమేఘ ఛాయ శరీరుడిగా ఉన్నవాడిని చూచి నృత్యం చేసి పాదాలు పట్టుకోవడంలో ఉన్న ఆనందం మరొకటి లేదు. కాబట్టి ఆలస్యం చేయకుండా ఆయన దగ్గరికి వెళ్ళు. హృదయేశం అనుసరత్, ఆయన్ని అనుసరించు. భగవంతుణ్ణి భక్తుడు అనుసరించడమే ముఖ్యమైనది. భగవంతుడికి ఒక రూపం ఉన్నది, ఆ రూపంతో నేను ఆయన అనుసరించాలి. ఆ రూపం అనేక కోట్లని అనేక కోటి యోగుల్ని కూడా తరింపచేసేటటువంటి గొప్ప రూపము. నీలమేఘఛాయ శరీరుడై ఉంటాడు రాముడు అంటే కోదండం ధరిస్తాడు, కిరీటం పెట్టుకుంటాడు, ఆభరణాలతో ఉంటాడు, లేదా శ్రీకృష్ణుడు అంటే దివ్యమంగళ విగ్రహంతో ఉంటాడు. చారు లక్షణ లక్షిత నకపాద కల్పజాను జంభోరు కఠినాభి మధ్యోదరుడు సాదరుడు కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ వకర కొండల కిరీటాలి విభూషితుడు కంబు కంధరుడు పాల నాస అధర వదన కర్ణుడు నేల నేరదవర్ణుడై ఉంటాడు. అలాంటి విగ్రహాన్ని చూడటంలోనే నాకు మోక్షం. అది లేని విగ్రహాన్ని నేను చూడలేను. సర్వాంతర్యామిని ఊహించడమే తప్ప కబుర్లలో తప్ప ప్రత్యక్షంగా చూడలేము అని లోకానికి గీత గోవిందంలో చెప్పాడు. అదే ఆదిశంకరాచార్యులు వారు కూడా, వారి వెర్రివాడ అంతటా ఉన్నవాడిని నువ్వు చూడలేవు కాబట్టి నీకోసం చూడడానికి ఒక రూపాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ రూపాన్ని ఏదో ఒక రూపంతో నువ్వు తలుచుకో. భజ గోవిందం భజ గోవిందం, అలా గోవిందుడిని భజించున్నాడు. లేకపోతే ధ్యానం చేస్తే చాలదల్లా ఆయన, అలా అనలా. ఆయన కూడా ఎన్నెన్ని రూపాలని వర్ణించాడు, ఆంజనేయుడిని వర్ణించాడు, గణపతిని వర్ణించాడు, లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నాడు. తెల్లవారు లేస్తే భద్రాచలంలో చదువుకునే వామాంక స్థిత జానకి పరిల సత్కోదండ దండంకరే స్తోత్రం ఆయన రాసిందే. ఇలా అనేక స్తోత్రాలు రాసి సగుణ పరబ్రహ్మము నుండి నిర్గుణాన్ని పొందగలవు తప్ప డైరెక్ట్గా నువ్వు నిర్గుణాన్ని పొందలేవు అని చెప్పాడు ఇక్కడ ఆవిడ. అందుకని ఆ సగుణ బ్రహ్మమును మాత్రమే పొందుతానన్నది. ఈ మాట చాలా గొప్పది కాబట్టి నేను నీకు చెబుతున్నాను, మాటిస్తున్నాను. నువ్వు ఇంత శరణాగతి పొందావని కాకి కథ చెప్పావని రాముడికి చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, వచ్చి తీరతాడు ఆయన అనగానే ఇప్పటిదాకా కథ చెప్పిందా, ఆయన ఓదార్చాక తీసుకొస్తానని కానీ ఇంకొక అభిజ్ఞానం తీసింది ఆవిడ. ఇప్పటిదాకా కథలు గుర్తు, కథలే కాదు వస్తు ఇస్తాను అని.
తతో వస్త్రగతం ఉక్త్వా దివ్యం చూడామణిం శుభం.
అప్పటిదాకా ఆవిడ వస్త్రంలో ఒక మణి ఉన్నది, ఆ మణికి చూడామణి అని పేరు, అది దివ్యము అన్నారు. అంటే భూలోకంలో పుట్టింది కాదు, దేవలోకం నుండి ఆవిర్భవించింది. ఎలా ఆవిర్భవించిందో చెబుతాను. ఆ చూడామణిని ఆవిడ వెంటనే తీసింది హనుమంతుడికి ఇవ్వడానికి. నాయన హనుమ, ఇది మామూలు మణి అనుకుంటున్నావా? ఏష చూడామణి దివ్యహ, ఇది చూడామణి. చూడామణి అంటే తల మీద ధరించే పవిత్రమైన రత్నం, శిరోరత్నం అంటుంది. ఇది దివ్యం. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు, మహాద్భుతమైన సముద్రాన్ని పాలసముద్రాన్ని చిలికారు. ఆ సమయంలో పాలసముద్రంలో మందర పర్వతం కిందకి కుంగిపోయింది. వెంటనే దేవదానవులంతా శ్రీహరిని ప్రార్థించారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మరూపంతో ఆ పర్వతాన్ని అలా పైకెత్తాడు. ఆ ఎత్తుతున్నప్పుడు పర్వతం ఆయన వీపు మీద గిర్రం తిరుగుతూ ఉంటే ఆ పర్వతానికి వీపుకి మధ్యలో సంఘర్షణ పుట్టి ఆ సంఘర్షణ నుంచి ఒక దివ్యమణి సముద్రంలో పడిపోయింది. ఆ మణి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి బయటికి తీశాడు. ఆ రకంగా ఆనాడు సముద్ర మథన సమయంలో మోహినీదేవికి చిక్కిన పరమ పవిత్రమైన మణి ఈ చూడామణి. ఈ మణి శ్రీ మహావిష్ణువు బ్రహ్మకిచ్చాడు, బ్రహ్మదేవుడు సూర్యభగవానుడికిచ్చాడు, సూర్యభగవానుడు వైవస్వత మనువుకిచ్చాడు. అప్పటి నుంచి ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద కోడలకి ఇవ్వడం మొదలెట్టారు. ఆ వంశంలో పుట్టిన పెద్ద కొడుకు యొక్క భార్యకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ మణి నేను నీకు ఇస్తున్నాను, ఇది మా రాముడికి చూపించు. ఈ మణి సామాన్యమైనది కాదు, ఎంత గొప్పదంటే వైవస్వత మనువు ద్వారా వచ్చినటువంటి ఈ మణిని వివాహ సమయంలో దశరథ మహారాజు జనక మహారాజు గారి చేతిలో పెట్టాట. ఏమండి, పెళ్లికి ముందు మా కోడలికి అలంకరించడం ఇది మా సంప్రదాయం, కోడలిని అలంకరించే బాధ్యత మాది కాదు, మీ కూతురు కనుక ఇంకా పెళ్ళి అవ్వలేదు కనుక అమ్మాయికి చక్కగా అలంకారం చేసి నీ భార్య ద్వారా శిరస్సు మీద ఈ మణిని పెట్టించు అనగానే ధన్య అని పేరు అన్నమాట. జనక మహారాజు గారి భార్య పేరు ధన్య. ఆవిడ చాలా మూడు పేర్లు ఉన్నాయి ఆవిడకి. శివపురాణంలో కూడా ధన్య సధన్య అంటాడు. ధన్య అని పేరు కలిగిన ఆవిడ నిజంగా ధన్యురాలు అని. సరే మొత్తం మీద ఆ పుణ్యాత్మురాలు ఈ మణి తీసుకుని కూతుర్ని అలంకరిస్తున్నప్పుడు శిరస్సు మీద పెట్టింది. ఈ విధంగా అప్పటి నుంచి జనకుడి ద్వారా శిరస్సు మీదకెక్కినటువంటి ఈ మణిని ఇప్పుడు నీ చేతికి ఇస్తున్నాను. మణిరత్నం కపివర ప్రతిగృహ్యాభివాద్యచ. హనుమంతుడి చేతిలో పెట్టి ఇదిగో ఈ మణిని తీసుకో. ఈ మణి చూడగానే త్రయాణామేవ సంస్మరిష్యతి, ముగ్గురిని గుర్తుపెట్టుకుంటాడు రాముడు. ఒకేసారి ముగ్గురు గుర్తుకొస్తారు, ఎవరు? తల్లి తండ్రి నేను. తల్లి తండ్రి అంటే ఇక్కడ జనకుడు, జనకుడి యొక్క భార్య అని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని చాలామంది తిరిగి దశరథుడు అంటున్నారు, వాళ్ళు కాదు గుర్తుకొచ్చేది. అలంకారం పెళ్లి సమయంలో చేసింది మా అమ్మ, మా అమ్మతో పాటు మా నాన్న కూడా దగ్గరికి పట్టుకొచ్చాడు. అందువల్ల వాళ్ళిద్దరూ గుర్తుకొస్తారు, అత్తమావలు. నేను గుర్తుకొస్తాను, మమ్మల్ని చూసి ఆయన సంతోషం పొందుతాడు. ఈ మణి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా తీయను, లంకానగరానికి రాగానే ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా నా వస్త్రంలో దాచాను. ఇప్పుడు ఆ వస్త్రంలో నుంచి నీ చేతిలో పెడుతున్నాను. ఇది పుణ్యస్త్రీ లక్షణం. రాముడు ఎలా అయితే ఉంగరాన్ని నా కోసం తీయకూడదైనా తీశాడో, నేను కూడా ఈ మణిని రాముడికి అభిజ్ఞానంగా నన్ను చూచి వచ్చినట్లు గుర్తుగా ఉండడం కోసం నీ చేతిలో పెడుతున్నాను. సాధారణంగా అయితే ఇది తీయకూడదు, తీసిస్తున్నాను చూడు నాయన అనగానే ఆయన తీసుకున్నాడు. ఉంగరం వేలికి పెట్టుకున్నాడని చెప్పారు సుస్పష్టంగా. వేలికి ధరించేట ఆయన, ఎందుకంటే అది పెద్దది, ఎక్కడ పెడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. అలాగని మరో చోట పెట్టడానికి, భద్రపరచడానికి ఆయన శరీరంలో అవకాశం లేదు. అందుకని మణిరత్నం రత్నం కపివరహ ప్రతిగృహ్య అభివాద్యచ సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణత పారిశ్రిత అంగుళ్యాం. అంగుళ్యం అంటే వేలికి దానిని అలంకారం చేసుకున్నాడు, తన వేలికి అలంకరించి చక్కగా ఉంగరంలో పెట్టుకున్నాడు అనమాట. ఎలా పెట్టుకున్నాడో బహుశా నా అనుమానం, ఈ మణి ఈ శిరస్సులో ఇందులోంచి వెంట్రుకల్లోంచి దూర్పుతారు కాబట్టి ఆ మణికి కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రం ద్వారా ఈయన వేలికి పెట్టుకున్నాడు అని. ఏమండి, కేవలం తల వెంట్రుకల యొక్క ముద్ద మాత్రమే దూరే ఆ చిన్న రంధ్రంలో హనుమంతుడు, ఇందాక పెద్ద శరీరం ఉన్నారు కదండి, అంత శరీరంతో ఉన్నప్పుడు ధరించలే ఆయన, కావాలని చిన్న రూపంతో ఉన్నాడు. ఈయనకు ఒక గొప్ప వరం ఉన్నది హనుమంతుడికి. ఆ వరం తెలుసుకోకపోతే మనకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మణి నెత్తి మీద పెట్టుకోవడానికి మణి కింద ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం వెంట్రుకల్లో నుంచి, తల వెంట్రుకల్లోంచి దూర్పి ఆవిడ నెత్తి మీద అది పెట్టుకుంటుంది. పెట్టుకోకపోతే ఇలా పెట్టుకోగానే మామూలు మణి పెట్టినట్టు పెడితే కింద పడిపోతుంది కదా, పడిపోకుండా తల వెంట్రుకల్లోంచి దూర్చి పెడుతుంది ఆవిడ. దానిని ఆయన చిన్నవాడుగా ఉన్నప్పుడు వెలుగు పెట్టుకున్నాడు. హనుమంతుడు కామరూపుడు, ప్రత్యాహారం అనేటటువంటి శక్తి కలిగిన వాడు. ఈ ప్రత్యాహార శక్తి కలిగిన వాడు చిన్నగా ఉన్నప్పుడు ఉంగరాలు ఆభరణాలు చిన్నవైపోతాయి. ఆయన పెద్ద శరీరం ధరిస్తే ఇవి కూడా పెద్దవవుతాయి. ఆయన ఒక గద పుచ్చుకుని యుద్ధానికి వెళ్ళాడు అనుకుందాం, ఆ సమయంలో ఆ గద ఆయన శరీరానికి ఎంత అవసరమో అంత అవుతుంది. మళ్ళీ చిన్నవాడైపోతే ఆ గద కూడా పెన్ డ్రైవ్లో అయిపోతుంది. మళ్ళీ ఆయన పెద్దవాడైతే గద పెరుగుతుంది. మహాత్వ లక్షణం అండి అది. ఇప్పుడు శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపం ధరించాడు, అప్పుడు వస్త్రం లేదా, పెద్ద విశ్వరూపంతో ఉన్నప్పుడు అదే వస్త్రం. విశ్వరూపంతో ఉన్నప్పుడు విశ్వరూపానికి కావలసినంత వస్త్రం వస్తుంది, చిన్న రూపం ధరిస్తే చిన్న వస్త్రం అయిపోతుంది. అందుకే వాళ్ళు మహాత్ములు అన్నారు, అన్ని అవయవములు వస్త్రములు ఆభరణములు కూడా పెరుగుతాయి. మనకైతే కొంచెం వద్దొచ్చిందంటే పంచి సరిపోదు, ఫ్యాంట్ కాదు. అందుకని మనల్ని మనవులు మానవులు అన్నారు, వారిని మహాత్ములు అన్నారు. ఈ ఉంగరం వేలికి ధరించాడా, అది ఎలా సరిపోయిందనే మాట అది అమాయక ప్రశ్న. హనుమంతుడికి ఏదైనా సరిపోతుంది కాబట్టి ఆయన దాన్ని ధరించాడు. ఆ తర్వాత తల్లికి నమస్కారం చేసి సీతాం ప్రదక్షిణం కృత్వా చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఇప్పుడు అమ్మకి ఎందుకు నమస్కారం చేశాడు, ఎందుకు పూజించాడు? ఈ అనుమానం చాలామందికి వస్తున్నది. అమ్మవారు చూడమని రాముణ్ణి నమ్మి ఇచ్చింది. ఈ నెత్తి మీద పెట్టుకునే మణిని ఏ స్త్రీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వదు. ఎవరికి ఇవ్వచ్చు? మరిదికి ఇవ్వచ్చట, వాడు కొడుకుతో సమానం. తన శిష్యుడు కొడుకుతో సమానం అనుకున్న వాడికి ఇవ్వచ్చు, సొంత పుత్రుడికి ఇవ్వచ్చు, భర్తకి ఇవ్వచ్చు, తల్లిదండ్రులకు ఇవ్వచ్చు, అత్తమామలకు ఇవ్వచ్చు. అన్యులెవ్వరికి చూడామణిని స్త్రీ ఇవ్వకూడదు. హనుమంతుడిని నమ్మిచ్చిందంటే ఇప్పుడు ఏమని స్వీకరించినట్టు ఆయన్ని కొడుకులా స్వీకరించింది. అంతటి భాగ్యం ఇచ్చిందని ఆ తల్లికి భక్తితో నమస్కరించాడు. ఆయన ప్రదక్షిణ చేశాడు. పార్శ్వత స్థిత, ఈ తర్వాత ఏం చేశాడు, ప్రదక్షిణ అయ్యాక మళ్ళీ ఎదురుగుండా నిలబడ్డాడు. అమ్మా ఇంకేమన్నా చెప్పాలా? ఏం చెప్పన్నాయినా, నీ మనస్సు ఇప్పటికే ప్రయాణం మీద ఉన్నట్టు నాకు అర్థమవుతున్నది. ఈ మణిని వెంటనే రాముడికి ఇచ్చావంటే రాముడు చాలా సంతోషిస్తాడు, పూర్తిగా దీన్ని గుర్తిస్తాడు. నువ్వు నన్ను చూచి నాతో మాట్లాడి ఈ చూడమని తెచ్చినట్టుగా నమ్ముతాడు. పైగా ఇక్కడ మళ్ళీ ఇంకోసారి అన్నది ప్రత్యేకంగా, ప్రత్యేకంగా దశరథుణ్ణి కౌశల్యుని కూడా గుర్తుకు తెచ్చుకుంటాడు రెండో శ్లోకంలో. ఇక్కడ మాత్రం జనకహాల జనని అని ప్రత్యేకంగా చెప్పారు అని పరిపరి విధాలుగా చెప్పి హనుమని ఒక్కసారి తన దుఃఖం తొలగించమందండి. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం ఒక మహామంత్ర శ్లోకం, 39వ సర్గలో ఉన్న గొప్ప శ్లోకం. మీరందరూ కూడా చెప్పండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ. ఇది మహామంత్రం. ఈ త్వమస్మిన్ అండంలో పరమ సంపూజ్యమైన గాయత్రి మంత్రం ఇమడ్చబడినటువంటి శ్లోకం. త్వం అంటే నీవు, అస్మిన్ కార్య నిర్యోగే ఈ పనికి, నాయనా హరిసత్తమ ఓ వానరోత్తమ ఇది చాలా గొప్ప పని, ఈ పనిని నువ్వే నిర్వహించగలవు. కార్యనిర్యోగం అంటే ఒక కార్యక్రమంలో సంపూర్ణముగా జయము సాధించుట. ఈ పని చెయ్యాలంటే అంటే రాముడి దగ్గరికి వెళ్ళి నన్ను చూచానని చెప్పి ఆయన్ని ఇక్కడికి తీసుకురావడం గొప్ప పని ఉన్నది. ఈ పని నువ్వు తప్ప ఇంకెవరూ నిర్వహించలేరు హనుమ. ఈ ఏం పని చేస్తావో ఏమిటో నీ ఇష్టం. దుఃఖక్షయకరో భవ అంటే నీ పాటలు పడు, నువ్వు ఏదైనా చెయ్యి, ప్రయత్నించి పూనుకొని నన్ను దుఃఖం నుంచి బయటపారేయి, నా దుఃఖాన్ని తొలగించు. ఇది సీత అనే పేరుతో జీవాత్మలందరం కూడా ఆ గురువుగారిని శరణు వేడాలి. హనుమంతుడు ఆచార్యుడు అని ముందే చెప్పా, సీత మన జీవులకి ప్రతీక. పరమాత్ముడిని పొందాలంటే గురువుని ఆశ్రయించాలి. ఆ గురువుని ఆశ్రయించేటప్పుడు నా దుఃఖం తొలగించు, నాకు ఒక భగవంతుడు మాత్రమే దిక్కు, ఆ భగవంతుణ్ణి నన్ను తొందరగా చేరేలాగా చెయ్యి, నా దుఃఖం తొలగించు అని రోజు మనం అనుకుంటే ఈ శ్లోకంతో పాటు ఆపదామ పార్తారం దాతారం సర సంపదాం శ్లోకం రెండింటికి సంపుటీకరణ అని పేరు. మంత్రశాస్త్రంలో సంపుటీకరణ అని అంటే ఒక శ్లోకానికి మరో శ్లోకాన్ని కలిపి జపం చేస్తే ఎంత కష్టమైన పని అయినా క్షణాల్లో అయిపోతుంది, దుఃఖం తొలగుతుంది. రోజు ఉదయం పూట త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్నమాస్థాయ దుఃఖక్షయకరో భవ, ఆ వెంటనే ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం, ఈ రెండు కలిపి రోజు 108 చొప్పున 40 చేయండి ఏకధాటితో. వాడు అనుకున్న పని అవ్వకపోతే ఆ అబ్బాయి చెవికోసిచ్చేస్తాను. అంత ఎట్టి పరిస్థితుల్లో అవి తీరుతుందన్నమాట, అంత గొప్పదన్నమాట. ఇది మంత్రశాస్త్రాల రహస్యం. శంకరాచార్యులు వారు దీనిని భద్రాద్రి దగ్గర చేయించారు శిష్యుల చేత అని ఒక గొప్ప ప్రమాణం కూడా ఉన్నది. కాబట్టి చాలా గొప్ప శ్లోకం. మనం హనుమంతుడి విగ్రహం ఆవిష్కరించినప్పుడు ఆ కింద ఈ శ్లోకం రాసి పక్కన ఆ శ్లోకం కూడా రాసి రోజు చదువుకునేలా చేసామంటే ఆ మానవులందరూ ఆనందం పోతారు. అసలు ఈ పీఠం ఎందుకంటే అందరినీ తరింపజేయడానికి, కేవలం లౌకికానందమే కాకుండా పారమాత్మికానందం కూడా పొందాలి. సమస్తానందాలని ప్రసాదించే పరమాత్ముడిని ఏ శ్లోకం చదివి ఎలాగ మనం మెప్పించి తద్వారా సుఖం పొందాలో దానికోసం ఏర్పడబడిన అపూర్వ పీఠం ఇది. శంకరాచార్యులు వారు మనందరికీ ఆది గురువు కదా, ఆయన స్థాపించిన పీఠానికి అనుబంధం అండి ఇది. అంటే ఆయన పీఠమే. ఆయన ఒక వ్యక్తిని పెట్టాడంటే ఆ వ్యక్తిని తన సంకల్పం లేకపోతే అక్కడ గురువుగా పెట్టాడు. అక్కడ ఆ పీఠంలో కూర్చున్న వాళ్ళంతా శంకరుడే. ఆ పీఠ పరంపరలో వచ్చే ప్రతి వ్యక్తిని ఆది శంకరాచార్యుల వారిలాగా గుర్తించి పూజించాలని ఒక శాస్త్రం ఉన్నది. ఇక్కడ మనం రోజు ప్రత్యక్షంగా పటరూపంలో ఆయన చూస్తున్నాం. పాదుకలు ఆ పాదుకలే, శంకర పాదుకలే. కాబట్టి ఇక్కడ నుంచే మనం ఒక ఆధ్యాత్మిక విప్లవం స్టార్ట్ చేద్దాం. ఈ రెండు శ్లోకాలు రోజు పారాయణ చేయండి. 40 అని కాదు, ఎప్పుడూ చేయండి. కానీ ఒక 40 దీక్షతో చేస్తే ముందు కొన్ని పనులు అవుతాయి. ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఇంకేదైనా వ్యాపారం కానీ అన్నిటిలో అభివృద్ధి పొందుతాం అన్నమాట. ఈ పని నువ్వే చేయగలవు నాయన, నువ్వే దిక్కు అని సంపూర్ణ శరణాగతి ఉంది ఇందులో. నువ్వు ఏం పడతావో నాకు అనవసరం, నువ్వు శ్రమించి నీ ప్రయత్నం చేసి నన్ను దుఃఖం నుంచి బయటపారే. అంటే ఆంజనేయ, ఓ గురుదేవ, బాధ్యత నీది, కష్టం నీది, నన్ను ఒడ్డెక్కించు అంటే ఇంకా ఆయన స్వీకరించకుండా ఎందుకుంటాడు. అందుకని ఇది ఒక గొప్ప మంత్ర శ్లోకం అన్నారు. ప్రయత్నించి దుఃఖం తొలగించు, ఈ కార్యనిర్వహణ నువ్వే చెయ్యగలవు అని ఆయన మీద మనం బాధ్యత పెట్టామంటే ఇక మనకి తిరుగుండదన్నమాట. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ శ్లోకం ఎందుకు మంత్ర శ్లోకం అన్నారో చెబుతున్నాను. వశిష్ఠులు వారు ఏమన్నారంటే వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకాన్ని తప్పక చదవండి అన్నాడు ఆయన. ఎందుకు చదవాలి ఈ శ్లోకం, సీత అన్నది, సీత జీవులకి ప్రతీక. అంటే మాత్రం మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏమన్నా 100 ఇవ్వండి అంటే వాడు మాట్లాడకపోతే వాడికి ఇష్టం లేదని అర్థం. సీత నువ్వే దిక్కునైనా అనగానే సత్తేతి ప్రతిజ్ఞాయ, నేను అలాగే చేస్తాను అని ప్రతిజ్ఞ చేసేట. నువ్వు అన్నమాట నిలబెడతా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఒట్టేసి చెబుతున్నాను, నీ దుఃఖం తొలగిస్తానన్నాడు. కాబట్టి ఆయన ఒట్టు నిలబెట్టుకుంటాడు. మాట ఇచ్చాడంటే నిలబెట్టుకునేవాడు ఆంజనేయుడే. అందుకని ఈ శ్లోకం గొప్పది. రాముడు నిలబెట్టుకుంటాడో లేదో, హనుమంతుడు నిలబెట్టుకుంటాడో లేదో మనకి ఇప్పటికే తెలిసింది కదా. నేను రామబాణంలో పెడతానన్నాడు. అన్నప్పుడు దారిలో ఏమాత్రం ఆగకుండా బయలుదేరి వచ్చాడు, సీతను చూశాడు, సీతను చూడకుండా రానన్నాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు కదా, ఇప్పుడు సీతకి ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటాడు. కాబట్టి సతథేతి ప్రతిజ్ఞాయ మారుతిహి భీమ విక్రమ శిరసా వంద్య వైదేహీం గమనాయోపచక్రమే, అలాగే అని ప్రతిజ్ఞ చేసి పరంపరాక్రమవంతుడైన హనుమంతుడు తల వంచి నమస్కరించాడు సీతకి. అప్పటిదాకా సీతకి ప్రదక్షిణ చేశాడు, ఉత్తుత్తి నమస్కారం చేశాడు, కానీ తల వంచర, ఇప్పుడు శిరస శిరస్సుతో నమస్కరించాడు. ఇక్కడున్నది ఒక రహస్యం. స్త్రీయో నమస్యా, ఆడవాళ్ళకి అంత తొందరగా నమస్కారం చేయకూడదు చిన్నపిల్లలైతే, పెద్దవాళ్ళైతే చేయొచ్చు. ఇప్పుడు హనుమంతుడు రాగానే సీతతో మాట్లాడాడు కానీ నమస్కరించలేదుగా, తల వంచి నమస్కరించినట్టు ఇంత వరకు లేదు, ఇక్కడే మొదటిసారి నమస్కారం. ఎందుకు నమస్కరించలేదని ఎవరికైనా అనుమానం వస్తే సీత చిన్నది వయస్సులో, హనుమంతుడు పెద్దవాడు. పోనీ అమ్మవారు సీత కదా అని దండం పెడదామంటే పూర్తిగా సీత అవునో కాదో ఓ పట్టం తేల్చుకోలేకపోయాడు మొదట్లో. ఆ తర్వాత అయినా ఇది రావణమాయ అవునో కాదో ఆవిడతో ముఖాముఖి మాట్లాడాలి. అవన్నీ అయ్యాక ఇప్పుడు ఆయన నమస్కరించాడు. ఒక శాస్త్రం ఉన్నది, దానికి యమస్మృతి అని పేరు. యముడు చెప్పాడు, మనుస్మృతిలో ఉన్నది బృహస్పతి చెప్పాడు, వృద్ధాశ్చ, వయస్సులో పెద్దవాళ్ళైన స్త్రీలు ఎవరైనా ముత్తైదువులు కానీ విధవలు కానీ ఎవరైనా కనబడితే నమస్కరించు. మళ్ళీ ముత్తైదువులకే దండం పెట్టండి, ముత్తైదువు కాకపోతే భర్త లేకపోతే దండం పెట్టకండి అనేది ఒట్టి అబద్ధం. స్త్రీ పెద్ద వయస్కురాలైతే నీకంటే తల్లితో సమానం, నమస్కరించు. అందులో అసలు భర్త లేని స్త్రీలకు ముందు దండం పెట్టాలి. ఇక్కడ భర్త లేని స్త్రీ, ఇక్కడ భర్త ఉన్న స్త్రీ, ఇద్దరూ పెద్దవాళ్ళు ఉంటే ముందు భర్త లేని స్త్రీకి నమస్కరించాకే పుణ్యవతికి దండం పెట్టాలి. నేను చెప్పడమే కాకుండా కాశీఖండంలో మీకు ఇదురు కూడా చెప్పాను నేను. ఏమని అంటే, శివ సవసం ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్ తాం పూజయద్బుధై యా దేవి గతభర్తృక యా నారీ గతభర్తృక. భక్త పోయిన స్త్రీ పార్వతితో సమానం. శివ ఉమా అండంతో పాటు శివ సమానం ఎందుకన్నాడంటే మంగళస్వరూపిణి ఆవిడ కాబట్టి ముందు ఆవిడికి నమస్కరించు. ఆవిడ తర్వాతే ఎవరైనా ఓర్పులో ఆవిడని మించిన వాడు లేరు. కాబట్టి ఆడవాళ్ళు పెద్ద వయసులో ఉంటే దండం పెట్టు. వయసా పతిదేవత, ఒకటి వయస్సుని బట్టే కాకుండా పతిదేవత భర్తతో ప్రేమగా ఉండి ప్రేమించి పూజించే పతివ్రత అయితే పతివ్రతకు కూడా దండం పెట్టాలి. పతివ్రత ఎంత చిన్నపిల్ల అయినా దండం పెట్టమన్నాడు. ఒక చిన్నపిల్ల పరమ పతివ్రత అనిపిస్తే నమస్కరించు. దేవత ప్రతిమాం దృష్ట్వా, దేవతల విగ్రహాలు పటాలు కనబడితే వెంటనే నమస్కరించు. యతించైవ త్రిదండినం, త్రిదండం ధరించిన యతిని చూస్తే వెంటనే దండం పెట్టు. త్రిదండులోని యతుల్లో కూడా ఉంటారు. ఒక కర్ర పట్టుకునే దానికి మూడు ముళ్ళులు ఉంటాయండి, అదొక పెద్ద విధానం. ఆ త్రిదండం ధరించిన వాడికి కూడా వెంటనే నమస్కరించు. మళ్ళీ కింద చెప్పాడు, ఈ స్త్రీలు పెద్దవాళ్ళైనా మేము దేవుణ్ణి నమ్మమంటే నాస్తిక స్త్రీకి దండం పెట్టకూడదట. ఏమండవు పెద్ద ఆవిడికి దండం పెట్టమన్నారు అంటే నేను గుళ్ళోకి వెళ్ళండి, నాకు ప్రసాదం మీద నమ్మకం లేదండి, అభ్యాసం పద్మాగర్ గారు ఉపన్యాసం కదా, ఏ ఉపన్యాసం మీద నమ్మకం లేదండి, ఉపరి సన్యాసం మీద నమ్మకం లేదంటే ఆవిడికి దూరం నుంచి వెళ్ళిపో, నమస్కారం చేయకు. పతివ్రత కాని స్త్రీ ఎంత గొప్పదైనా ఆవిడికి నమస్కరించకు. దేవతా ప్రతిమ మాత్రం ఎలా ఉన్నా దండం పెట్టు. భగ్నం అయిపోయి ముక్కలు ముక్కలు అయితే శిథిలం అయిపోతే దండం పెట్టకు. మళ్ళీ పటం చిరిగిపోయినా చేతులు కాళ్ళు విరిగిపోయినా విగ్రహాలు ఉంటే దండం పెట్టకు. త్రిదండులందరికీ దండం పెట్టమన్నామని శివద్వేషం కాని విష్ణుద్వేషం కాని ప్రదర్శించే త్రిదండులైతే వాడిని పరమ శవాన్ని చూసినట్టు దొరకపోనాడండి. ఎంత గొప్ప మాట అండి. నేను శివాలయానికి వెళ్ళను, శివుడు నాకు ఇష్టం లేదు, శివుడి దగ్గరికి వెళ్ళను, ఏ త్రిదండైనా అంటే వాడికి దండం పెట్టకు. అలాగే నేను విష్ణు ఆలయానికి వెళ్ళను అని ఎవడన్నా అంటే వాడికి దండం పెట్టకు. అంటే శివకేశవులకి భేదం పాటిస్తే వాడు ఎంత గొప్ప సన్యాసి అయినా వాడు నాస్తికుడితో సమానుట. ఇది నేను చెప్పినది మామూలు శాస్త్రంలో చెప్పడంలా. మీరు చూడండి బృహస్పతి, నేనేం చెప్పినా ప్రమాణం చూపించి చెబుతున్నాను. బృహస్పతి చెప్పాడు, యమస్మృతిలో ఉంది, మనుస్మృతిలో ఉన్నది. కాబట్టి మన అందరినీ పూజించాలి, అనవసరమైన వాడు దొరికి వెళ్ళకూడదు. ఇందువల్ల సీతాదేవి ఇన్ని లక్షణములు ఉన్నది గనక ఆ తల్లి పరమపతివ్రత, గొప్పది రాముడి పత్ని, జగన్మాత, ఆస్తికురాలు, శాస్త్రాలను నమ్మింది గనక తల వంచి నమస్కరించాడు ఆయన. అలా సీతకి నమస్కరించిన తర్వాత ఏం చేశాడో ఇక మిగతా కథాక్రమం అంతా రేపు మళ్ళీ 6:30 ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.